ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय హరి కృష్ణ. ఈరోజు మనం భాగవత శ్లోకం తీసుకోవడం లేదు, ఎందుకంటే ఈరోజు శ్రీ శీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఆవిర్భవ దినోత్సవము, అని గురించి మనం ఈరోజు చర్చిస్తాం. ఓం అజ్ఞానాతిమిరాంజస జ్ఞానాంజనాశ్చలాకయ చక్షుర్మితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావోం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి సిద్ధాంత సరస్వతి ఇతి నామని. నమావోం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్ఠాయ బుదలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామని. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్య కృపా సింధుభయే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు మనకి. శ్రీల ప్రభుపాద గారు కూడా ఎన్నో సందర్భాల్లో, ఆయన గృహస్థుడిగా ఉన్నప్పుడు ప్రభుపాద వారు ముఖ్యంగా కలకత్తాలో, తర్వాత బాంబేలో, ముంబైలో కూడా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఆవిర్భవ దినోత్సవానికి ప్రవచనం కూడా ఇచ్చారు. మనం ఎస్ఎస్ఆర్లో చూస్తే ఆత్మసాక్షాత్కార శాస్త్రంలో దాన్ని ప్రింట్ చేస్తున్నారు. ప్రభుపాద వారి యొక్క ప్రవచనం, ఆయన గురు మహారాజ్ మీద ఇచ్చినటువంటి ప్రవచనం. పద్మపురాణంలో కూడా చెప్పడం జరిగింది. పద్మపురాణంలో శ్లోకం ఉంది, గొప్ప ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి జ్ఞానవంతమైనటువంటి వ్యక్తి ఈ యొక్క పురుషోత్తమ క్షేత్రంలో జన్మ తీసుకుంటాడు, ఆవిర్భవిస్తాడు. ఆ వ్యక్తి చేత జగన్నాథ యొక్క గుణగణాలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అవి ప్రచారం జరుగుతాయి. ఆ వ్యక్తి చేసేటువంటి గొప్పమైనటువంటి కార్యక్రమాలని ఇంకెవరు తిరిగి చేయలేరు అని చెప్పి పద్మపురాణం చెప్పనమాట. ఈవెన్ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ గురించి పద్మపురాణంలో కూడా మెన్షన్ చేయబడింది. ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, శ్రీల ప్రభుపాద వారి యొక్క గురువు. ఆయన ప్రభుపాద వారే ఎంతో శక్తివంతమైనటువంటి ఆచార్యులు. ఇంకా ఆయనకు గురువు అంటే ఊహించుకోండి, ఎంత ఇంకెంతమంది శక్తివంతమైన ఆచార్యులు ఉంటారు. కాబట్టి ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఫిబ్రవరి 6వ తేదీ 1874లో శ్రీధామ్ పురుషోత్తమ క్షేత్ర జగన్నాథ్పూర్లో ఆయన జన్మ తీసుకున్నాడు. పద్మపురాణం ప్రకారమే ఆయన తన జన్మని అక్కడ తీసుకున్నాడు. అయితే అంతకు మునుపు భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ఎప్పుడు చింతిస్తూ ఉండేవాడు. భక్తి వినోద్ ఠాకూర్ వచ్చి మన ఆచార్యుల్లో గొప్ప ఆచార్యులు ఆయన కూడా. ఆయన ఎప్పుడు ప్రార్థిస్తుండేవాడు జగన్నాథునికి, కృష్ణుడికి. కృష్ణుడు జగన్నాథుడు ఒకరే అనుకోండి, మంచి సుపుత్రుడు కావాలి, శక్తివంతమైన పుత్రుడు కావాలి. చైతన్య మహాప్రభు తత్వం 13 అపసంప్రదాయాలు ఉన్నాయి. అప్పుడు చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఈ అపసంప్రదాయాలు వచ్చేసాయి. ఈవెన్ మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఈ మాయాపూర్ ధామం కూడా ఏమైందంటే పూర్తిగా గంగ చేత కప్పబడిపోయింది 100 సంవత్సరాలు. అదే సమయంలో ఆయన యొక్క తత్వం కూడా ఏమైందంటే రకరకాల వ్యక్తుల చేత, స్వార్థపూరితమైనటువంటి వ్యక్తుల చేత అపసంప్రదాయాలు స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళకి ఏది కావాలంటే అది. లైక్ ఒక ఎగ్జాంపుల్, కొన్ని అపసంప్రదాయాలు ఏమంటే ఫస్టే అతనికి ఏం చేస్తారంటే సిద్ధరూపాన్ని ఇచ్చేస్తారనమాట. పోయిన అవునకు దీక్షకి నువ్వు ఈ మంజరి అని ఇచ్చేస్తారు. నువ్వు నృత్య మంజరి, నువ్వు కీర్తన మంజరి, నువ్వు గుణ మంజరి. అతనికి నువ్వు ఇంతే, అతను ఏం చేస్తుంటాడు, నేను మంజరి అనుకుని నృత్యం చేస్తూ ఉంటాడనమాట. మన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది, ఆచార్యులు మనం ఏముంటాము, మాయావాదుల్ని మనం ఖండిస్తాం. కృష్ణుడిని నేనే అని చెప్పంటారు వాళ్ళు. ఎందుకు మాయావాదులను ఖండిస్తామంటే బద్ధస్థితిలో నేను బద్ధజీవిని, ముక్త స్థితిలో నేను కృష్ణుని అయిపోతానని చెప్పి అంటారు వాళ్ళు. అంతే కదా మాయావాదం అంటే కదా, అదే కదా. అదేవిధంగా నేను నందమహారాజ్ అనుకోవడము, నేను బలరాముడు అనుకోవడము, లేదంటే నేను సుబలు అనుకోవడము, అది కూడా ఒక మాయావాదం అనమాట. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం, మనం కానీ బాగా భక్తియుక్తి సేవ చేస్తే అర్జునులాగా అయిపోతాను నేను అనేసి. అది తప్పు. అర్జును మాదిరి అనుకోవడం కూడా అది మాయావాదమే. అంటే భగవంతుని యొక్క సహచరులుగా కావడం అనేది కూడా మాయావాదమే. నందమహారాజు మాదిరి అయిపోవడం వాళ్ళంతా శాశ్వతమైనటువంటి స్థానం వాళ్ళది. నందమహారాజుది కావచ్చు, యశోదమాతది కావచ్చు, అర్జునుడిది కావచ్చు, అదేవిధంగా శ్రీరాముడిది కావచ్చు, సుబ్బడిది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, వాళ్ళంతా శాశ్వతమైన స్థానం. ఆ విధంగా అయిపోవడం అనుకోవడం కూడా మాయావాదము. అది పరిహరించబడింది అనమాట. మన ఆచార్యులు దానికి అంగీకరించడం లేదు. కాబట్టి అపసంప్రదాయాలు 13 రకాలు వచ్చేసాయి అనమాట. చైతన్య మహాప్రభు తర్వాత రకరకాల వ్యక్తులు వాళ్ళ యొక్క సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం ఏం చేశారు, సిద్ధాంతాలను మార్చేశారు అనమాట. ప్లస్ ఇంకోటి ఏమైందంటే, వైష్ణవులు అంతా బెగ్గర్స్ అని చెప్పి అనుకుంటున్నారనమాట. ఏదో కొంతమంది ఉంటే కన్నా వాళ్ళు ఏం చేసేది, రూప గోస్వామి, సనాతన గోస్వామి, వాళ్ళు రఘునాథ గోస్వామి చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆధ్యాత్మికంగా వాళ్ళు బిచ్చాటం చేసేవాళ్ళు. ఎందుకు వాళ్ళు బిచ్చాటానికి వెళ్ళేవాళ్ళంటే గృహస్థుల దగ్గరికి వాళ్ళు ఏదో ధనం లేక వాళ్ళంతా పెద్ద పెద్ద మహారాజులు, వాళ్ళు ప్రధానమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారు రూప గోస్వామి, సాకార్ మల్లిక్, దబీర్ ఖాన్ వాళ్ళు. వాళ్ళు ఆ రిచెస్ అంతా వదిలేసి ఆ సంపదలంతా భక్తియుక్తి సేవ కోసం వచ్చారు. వాళ్ళు వినయాన్ని చూపించడం కోసం వాళ్ళు బిచ్చాటం చేసేవాళ్ళు, వాళ్ళ జీవితం యొక్క జరిగేదాని కోసం కాదు. అయితే ఇక్కడేమైపోయింది, ఈ కాలక్రమంలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత చైతన్య మహాప్రభు తర్వాత సోకాల్డ్ ఈ వేషాధారణ చేసి బిచ్చాటానికి వెళ్ళేదనమాట, అంటే ధనాన్ని సంపాదించేదాని కోసం. అప్పుడు ఏమైపోయిందంటే, ఈ సొసైటీలో అంతా కూడా ఈ వైష్ణవ సిద్ధాంతం అంతా కూడా ముఖ్యంగా 13 అపసంప్రదాయాలు వచ్చేసాయి. అందరేమో బిచ్చగాలని చెప్పి అనుకుంటున్నారు. విలువ లేకుండా పోయింది చైతన్య మహాప్రభు తత్వానికి. ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ చాలా బాధపడుతున్నాడు. అందుకే ప్రభుపాద వారు చాలా సందర్భాలు చెప్పారు, మీరు డెవలప్ చేయొద్దండి, నేను ఇచ్చిన దాన్ని కాపాడండి అని. అంటే కాపాడమంటే టెంపుల్సే కాదు, సిద్ధాంతాన్ని కూడా. సిద్ధాంతాన్ని మన స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకూడదు. తత్వాన్ని, ముఖ్యంగా తత్వాన్ని మనం ఎప్పుడు కానీ దుర్వినియోగం చేయకూడదు అనమాట. భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ప్రార్థిస్తున్నాడు కృష్ణుడికి, గో కృష్ణ నాకు ఒక మంచి పుత్రుని ప్రసాదించు. ఈ యొక్క అప్పటికి ఆయన మెజిస్ట్రేట్గా ఉన్నాడు ఈ యొక్క జగన్నాథపురిలో. ఆయన ఉన్నటువంటి స్థాయి మన దేశంలో, భారతదేశంలో బ్రిటిష్ కాలంలో అప్పుడు 4 ఉన్నారనమాట. ఆ విధంగా మెజిస్ట్రేట్లుగా మొత్తం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ గా మొత్తం దేశానికంతా 4 ఉంది. దాంట్లో ఒకరు వచ్చి భక్తి వినోద్ ఠాకూర్ అనమాట. చాలా పెద్ద స్థాయి ఆయనది. అయినా కానీ ఆయన భౌతికంగా అన్ని స్థాయిలు ఉన్నాయి, అయినా కానీ ఈ చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి, మహాప్రభు యొక్క తత్వాన్ని అందరికి ఇవ్వాలి అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నారు అనమాట. ఆయన ప్రార్థనకు అనుగుణంగా ఆయనకి ఈ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ 1874 సంవత్సరంలో ఫిబ్రవరి 6 జగన్నాథపురిలో జన్మించాడనమాట. ఆమె భగవతీదేవి తల్లి పేరు. ఆయన 3 ఉండగానే చిన్న వయసులోనే రథయాత్ర వస్తుంది. మనం కానీ పూరికి వెళ్తే కన్నా ఇప్పుడు గౌడీమఠం ఉంది అక్కడ, ఈ యొక్క చైతన్య గౌడీమఠం అని చెప్పింది. అదే ఆయన ఇల్లు, భక్తి వినోద్ ఠాకూర్ ఇల్లు. అక్కడ ఆ రోడ్లోనే ఉంటారు వాళ్ళు, నివసిస్తుంటారు భక్తి వినోద్ ఠాకూరు, భగవతీదేవి. ఆ ఇంటి ముందరకు వచ్చి రథం నిలిచిపోతుంది అక్కడ. కొన్నిసార్లు ఏమవుతుందంటే జగన్నాథ్ రథయాత్ర అప్పుడు రథము 2-3 రోడ్లోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే కొంతమంది భక్తులు వాళ్ళు ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వస్తూ ఉంటారు, వాళ్ళు ఆ టయానికి రాలేరనమాట జగన్నాథ్ రథయాత్ర చూడడానికి. నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు, ప్రయాణాల్లో అసౌకర్యం వస్తుంది. కాబట్టి జగన్నాథ్ వాళ్ళ రథం మీద చూడాలనుకుంటారు, జగన్నాథ్ని చూడలేకపోతున్నారని చెప్పి వాళ్ళకి కోరిక ఉంటుంది. కాబట్టి జగన్నాథ్ ఏం చేస్తాడంటే, కొన్నిసార్లు తెలియదు పాండాలకే తెలియదు ఎందుకు కదలడం లేదు రథం అనేసి, నిలిచిపోతుంది అనమాట. 2-3 కూడా ఉండిపోతుంది. ఈ సందర్భంలో ఏమైందంటే, 3 పాటు భక్తి వినోద్ ఠాకూర్ ఇంటి ముందరనే జగన్నాథ్ రథం నిలిచిపోయింది. 3 తెల్లవారుత ఏమైందంటే, ఈ భగవతీదేవి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క తల్లి చిన్న శిశువుని తీసుకెళ్లింది అనమాట. తీసుకెళ్లి ఆ రథం మీదకి, జగన్నాథ్ రథం దగ్గరికి వెళ్లి ఆ విగ్రహం ముందర పెట్టిందనమాట. ఈ పిల్లవాడు ఏం చేస్తాడంటే, చిన్నగా దోగాడుకుంటూ జగన్నాథ్ పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకోగానే అందరూ చూస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి పూజారులు, భగవతీదేవి అందరూ చూస్తున్నారనమాట. జగన్నాథ్ మెడలో నుంచి ఒక పూలమాల కింద జారి ఈ చిన్న బాలుని యొక్క మెడలో పడింది అనమాట. అంటే అక్కడున్నటువంటి పూజారి గట్టిగా అరిచాడు, ఓ ఇతనికి మహాభక్తుడు, ఇతను గొప్ప వ్యక్తి, ఇతను సాధారణ వ్యక్తి కాదు, జగన్నాథ్ చేత ఆశీర్వదించబడినాడు. అతను కాళ్ళు పెట్టుకోగానే మాల పడింది. ఈ విధంగా ఆయన మళ్ళీ మొదటే ఈ భవిష్యత్ పురాణం ఈ పద్మపురాణం ప్రకారం ఆయన ఇక అవతార పురుషుడు, తర్వాత జగన్నాథ్ ఆశీర్వాదం లభించింది. చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంతో తెలివైన వ్యక్తి అనమాట. స్కూల్కి వెళ్తే ఒకసారి వింటే చాలు, అది మొత్తం గుర్తుండేది అనమాట. సుశీధర ఒకసారి వింటే ఆయనకు మొత్తము గుర్తొచ్చేది అనమాట, పాఠాలు ఒకసారి చెప్పారు. ఆయన 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అప్పటికే ఆయనకు భగవద్గీత మొత్తం వచ్చేస్తూ 700 శ్లోకాలు వచ్చేసి అనమాట భగవద్గీత. ఒకసారి ఏమవుతుందంటే 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు భక్తివినోద్ ఠాకూర్ కొన్ని మామిడి పళ్ళు తీసుకుని వస్తాడనమాట నివేదన చేయడం కోసం. ఇక్కడ రాధాకృష్ణులకి నివేదన చేయాలని చెప్పి ఆయన తీసుకుని వస్తాడు. ఈ చిన్న పిల్లవాడు టక్కనే ఆ బుట్టలో నుంచి ఒక పండు తీసుకుని తినేస్తాడనమాట. భక్తివినోద్ ఠాకూర్ పిలుస్తాడనమాట. పిలిచి, పిమ్మల ప్రసాద్, నువ్వు పెద్ద అపరాధం చేస్తావు, ఇది రాధాకృష్ణుల కోసం తీసుకొచ్చింది, వాళ్ళకి నివేదన కాకుండా తీసుకునేస్తావు, నువ్వు అపరాధం చేస్తావు అని చెప్తూ మందలిస్తాడనమాట. ఆ రోజటి నుంచి 5 సంవత్సరాల బాలుడు అతను. మళ్ళీ చివరి వరకు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు మామిడి పండ్లే తినలేదనమాట. ఇంకా ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు, నేను ఇంక జీవితంలో ఈ అపరాధానికి నేను మామిడి పండ్లు తిన్నా అని చెప్పి ఇంకా లైఫ్ లాంగ్ ఆయనమే ఆ పండ్లను తీసుకోలేదనమాట. అంత డిటర్మినేషన్ ఉందనమాట ఆయనకి. మనం ఆ విధంగా చేయలేం. మామిడి పండ్లు అనేది అది పండ్లలోనే కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అనమాట. అది మరి అప్పట్లో ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మన టైప్లో ఇంకా మంచి అద్భుతమైనటువంటి మ్యాంగోస్ అంతా ఉండేదన్నమాట, ఎంతో రసవంతమైనటువంటివి అంతా కూడా. వాటిని అనేది కూడా ఆయన వదిలేశాడనమాట. మళ్ళీ ఎప్పుడు కానీ జీవితంలో ఆయన ఎప్పుడు కానీ మామిడి పండునే తీసుకోలేదన్నమాట, అంత పట్టుదల ఉందన్నమాట. తర్వాత ఒకసారి ఏమవుతుందంటే భక్తి వినోద్ ఠాకూర్ ఇంటికి బిపిన్ బిహారీ గోస్వామి అని చెప్పి ఒక ఆయన వస్తాడు. ఆయన నిత్యానంద ప్రభు వంశానికి చెందినటువంటి వ్యక్తి బిపిన్ బిహారీ గోస్వామి అని చెప్పి. ఆయన గురువు కూడా భక్తి వినోద్ ఠాకూర్కి, ఇది కన్సిడర్ గురువు కూడా. ఆయన వచ్చినప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ ఏం చేస్తాడంటే సాష్టాంగ నమస్కారం పెడతాడు. అప్పుడు కలకత్తాలో ఉంటాడు ఆయన, ఇక నుంచి పూరి నుంచి కలకత్తాకి మార్చేస్తారు గృహాన్ని. ఈ బిపిన్ బిహారీ గోస్వామి రాగానే మామూలుగా సర్వసాధారణంగా భక్తి వినోద్ ఠాకూర్ ఇంటికి కూడా సాధువులు ఎక్కువగా వచ్చేవాళ్ళు అనమాట. ఈ బిపిన్ బిహారీ గోస్వామి కూడా చాలా గొప్ప వ్యక్తి, నిత్యానంద ప్రభు పరంపరకు సంబంధించిన వ్యక్తి. ఆయన రాగానే భక్తి వినోద్ ఠాకూర్ ఆయన సాష్టాంగ నమస్కారం పెడతాడు. ఈయన బిపిన్ బిహారీ గోస్వామి ఏం చేస్తాడంటే తన కాలు ఎత్తి ఆయన తల మీద పెడతాడనమాట, భక్తి వినోద్ ఠాకూర్ తల మీద. పక్కనే అప్పటికి 7 సంవత్సరాల వయసు ఉంటుంది ఇతనికి, భక్తి సిద్ధాంత మహారాజ్కి అని చూస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా తల మీద కాలు పెడతారు బిపిన్ బిహారీ గోస్వామి భక్తి వినోద్ ఠాకూర్కి. భక్తి వినోద్ ఠాకూర్ లోపలికి వెళ్ళిపోతారు ఏదో తీసుకొచ్చేదానికి. అప్పుడు ఆయన పిలుస్తారనమాట బిపిన్ బిహారీ గోస్వామికి, చిన్న పిల్లోడు అతను, 7 సంవత్సరాల బాలుడు, నువ్వు భక్తి వినోద్ ఠాకూర్ తల మీద కాలును పెట్టావు, ఆయన ఎవరో తెలుసా నీకు అని చెప్పి అడతాడనమాట. అతని గురించి నీకు పూర్తిగా తెలుసా, నువ్వు అతని తల మీద కాలు పెట్టావు కదా, ఆ తట్టుకునేటువంటి శక్తి ఆధ్యాత్మిక శక్తి నీకుందా అని చెప్పి గోస్వామిని అడతాను. గోస్వామి ఆశ్చర్యపోతారు, అతను ఎవరో తెలుసా నీకు, అతను నిత్య సిద్ధ వ్యక్తి, పూర్తిగా బద్ధసిద్ధి నుంచి బయటపడిన వ్యక్తి, నిత్య సిద్ధ అతను, చైతన్య మహాప్రభుకి శాశ్వతమైనటువంటి సహచరుడు, అటువంటి వ్యక్తి మీద నువ్వు తల మీద కాళ్ళు పెట్టావు, ఆ తట్టుకునేటువంటి శక్తి నీకు ఉందా అని మాట్లాడేటప్పటికీ భక్తి వినోద్ ఠాకూర్ లోపలికి వచ్చేస్తారు. ఆయన గమ్మున ఉండిపోతాడు అనమాట. ఇంకా వాళ్ళ తండ్రి కదా, ఇంక మాట్లాడలేడు. తర్వాత భక్తి వినోద్ ఠాకూర్కి అర్థమవుతుంది ఎందుకు జరుగుతా ఉంది ఇద్దరి మధ్య అనేసి. ఇతను చిన్న పిల్లవాడు, అతను పెద్ద వ్యక్తి గోస్వామి. అప్పుడు ఇతను భక్తి సిద్ధాంత మన చిన్న బాలుడు లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ అడుగుతాడు ఇతను, ఏమైందంటే ఇతను మొత్తం చెప్తాడు, మీ పిల్లవాడు ఇట్లా అడుగుతున్నాను నన్ను, నీకు ఆ శక్తి ఉందా, నువ్వు తల మీద కాలు పెట్టావు కదా భక్తి వినోద్ ఠాకూర్ తల మీద, నీకు ఆ శక్తి ఉందా అని అడుగుతున్నాడు ఇతను. అంటే వీళ్ళకి బాగా తెలుసు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుకి భక్తి వినోద్ ఠాకూర్ ఎవరో బాగా తెలుసు, అదేవిధంగా భక్తి వినోద్ ఠాకూర్కి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఎవరో అని బాగా తెలుసు, అదేవిధంగా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుకి శ్రీల ప్రభుపాద వారు ఎవరో అని బాగా తెలుసు. వీళ్ళు శాశ్వతమైనటువంటి సంగతి ఉన్నటువంటి అనుచరులు అనమాట. వీళ్ళు భగవంతుని యొక్క ప్రణాళిక ప్రకారము భగవంతునికి సేవ చేయడం కోసము చైతన్య మహాప్రభు యొక్క ఈ యొక్క ఈ మెసేజ్ని అందరికి ఇవ్వడం కోసము వాళ్ళు వస్తుంటారు. ఇంకోసారి ఏమవుతుందంటే భక్తి వినోద్ ఠాకూర్కి అచ్యుతానంద అనేటువంటి ఇంకో కుమారుడు ఉంటాడు, అని చాలా ఫేమస్ అచ్యుతానంద. ఆయన ఇప్పుడు కూడా మనకు చాలా మంది అచ్యుతానంద అని కూడా పేర్లు ఇస్తుంటారు మన ఆచార్యులు కూడా. ఈయన వన్ ఆఫ్ ద సన్ భక్తి వినోద్ ఠాకూర్కి ఒక కుమారుడు, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుకి ఒక సోదరుడు కూడా ఆయన. ఈయన అనారోగ్యం పాలైపోతాడు. ఆయన సడన్ గా శరీరం అంతా కృషించకపోతుంది, బాగా అనారోగ్య పాలైపోయి మృత్యుపానం మీద పడిపోతాడు అనమాట. ఇంకా డెత్ బెడ్ మీద ఉంటాడు, చనిపోయేటువంటి స్థితి అచ్యుతానందకి. ఒకరోజు ఈ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు చిన్న పిల్లవాడు, ఆయన 7-8 సంవత్సరాల వయసు ఉంటుంది, కర్తాలు తీసుకుని వెళ్తాడనమాట. అచ్యుతానంద దగ్గరికి వెళ్ళి తల మీద తల దగ్గర కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నామ సంకీర్తనం చేస్తూ ఉంటానమాట. చేస్తూ ఉంటే చాలాసేపు, కొన్ని గంటల సేపు ఈ హరినామ సంకీర్తనం చేస్తారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్, చిన్న బాలుడైన. ఈ అచ్యుతానంద కీర్తన వింటూ ఉంటాడనమాట. సడన్ గా ఆయన ముఖం మీద ఈ వైష్ణవ తిలకం, మన గౌడీ తిలకం పోయి శ్రీ వైష్ణవ తిలకం వచ్చేస్తుంది అతనికి, అచ్యుతానందకి. అప్పుడు అడుగుతాడు ఇతను, ఏమైంది ఏమంటే, అప్పుడు చెప్తాడు అచ్యుతానంద, నేను ఇంతకు ముందు జన్మలో శ్రీ వైష్ణవుని నేను. నేనేం చేశాను, అప్పుడు గౌడ వైష్ణవులకు అపరాధం చేసేసాను, వాళ్ళని కించపరిచాను బాగా, కాబట్టి అపరాధ నివృత్తి కోసం ఇప్పుడు మళ్లీ జన్మ తీసుకున్నాను. నీ యొక్క కీర్తన విని నాకు అపరాధ నివృత్తి అయిపోయింది, ఇప్పుడు నా అపరాధం తొలగిపోయినాయి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి శరీరం వదిలేశాడు. ఆయన చూడు, ఇది మనం చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఇది భక్తి వినోద్ ఠాకూర్ ఆయన గర్భంలో పుట్టాడు ఇతను అచ్యుతానంద కూడా. ఎందుకంటే ఇంతకుముందు జన్మలో ఏదో అపరాధాలు చేశాడు ఆయన, వేరే సాంప్రదాయాన్ని దూషించడం చాలా తప్పది, శ్రీ సాంప్రదాయాలు ఉన్నాడు అతను, గౌడ వైష్ణవులు దూషించాడు అనమాట. కాబట్టి ఆ దోషానికి ఏమైంది, మళ్ళీ మానవ జన్మ తీసుకున్నాడు ఇక్కడ. అంటే అతను గొప్ప, అతను సాధారణంగా వ్యక్తి కాదు, అతను మంచి వైష్ణవుడే, శ్రీ సాంప్రదాయంలో మంచి వైష్ణవుడే అతను, మంచి ఈ ఆచారాలంతా ఆచరిస్తూ ఉన్నాడు అతను. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు, భక్తి వినోద్ ఠాకూర్ యొక్క కడుపులో పుట్టేటట్టు చేశాడు. మళ్ళీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ కీర్తన వినడం వల్ల ఈ అపరాధాలంతా కూడా పోయిందనమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గమనించే విషయం ఏమంటే, మనం ఎప్పుడు కానీ వేరే సాంప్రదాయ వాళ్ళని మనము దూషించకూడదు. అదే మనకు కూడా జరగచ్చు. మనం ఏదైనా ఒక సాంప్రదాయం దూషిస్తున్నాం అనుకో, వాళ్ళు దేనికి పనికిరారు, నాది గొప్ప సాంప్రదాయం అనుకున్నాను అనుకో, తర్వాత జన్మలో ఏమవుతుంది, ఆయనకు చాలా గొప్ప, ఆయన చాలా మహాత్ముడు. ఎందుకంటే శ్రీ సాంప్రదాయం నుంచి గౌడవ సాంప్రదాయానికి జన్మ తీసుకున్నాడు భక్తి వినోద్ ఠాకూర్ యొక్క కుటుంబంలో. అది బ్లెస్సింగ్స్, స్పెషల్ బ్లెస్సింగ్స్, అది ఆశీర్వాదము. మనం కానీ ఎక్కువగా వ్యక్తులను దూషిస్తూ వచ్చామనుకో, వేరే ఇప్పుడు ఇది హైయెస్ట్, ఇది గౌడీ సాంప్రదాయం అనేది శ్రీ చైతన్య మహాప్రభు సాంప్రదాయం చాలా ఉన్నతమైంది. ఇప్పుడు అతను శ్రీ సాంప్రదాయంలో దూషించడం వల్ల గౌడీ సాంప్రదాయం భక్తుల్ని, తర్వాత భక్తి వినోద్ ఠాకూర్ యొక్క గర్భంలో ఆయన ఇంట్లో జన్మ తీసుకుని ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు వల్ల నివృత్తి అయింది. మన పరిస్థితి అట్ట కాదు, మనం రివర్స్ వెళ్ళిపోతాం, డిమోషన్కి వెళ్ళిపోతాం మనం, మనకు అప్లికేషన్ రాదనమాట, మనం ఉన్నతి చెందామన్నమాట. ఈ విధంగా తన సోదరు యొక్క అపరాధాన్ని కూడా ఆయన నివృత్తి చేశాడనమాట. హరినామ ఆయన చనిపోయాడు, అచ్యుతానంద చనిపోయాడు, హరినామ సంకీర్తన వినడం వల్ల ఈ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు యొక్క హరినామ సంకీర్తన ఆయన ఆ నివృత్తి అనేది కలిగిందనమాట. తర్వాత కాలంలో ఏమైంది, ఆయన ఈ గౌరకిషోర్ దాస్ బాబాజీ, ఆయన గొప్ప మహాత్ముడు గౌరకిషోర్ దాస్ బాబాజీ, ఆయన ఎప్పుడు రోజుకి 22 గంటల సేపు జపం చేసేవాడు అనమాట. ఆయన ఎప్పుడు ఈ మరుగుదొడ్ల దగ్గర జన నివాసం, ఎందుకు మరుగుదొడ్ల దగ్గరికి వెళ్ళేవాడు ఆయన, ఎందుకంటే ఎక్కువ మంది జనాలంతా కూడా వచ్చి ఆయన కాలం మీద పడేవాళ్ళనమాట, భౌతికమైనటువంటి కోరికల కోసం. నాకు ధనం కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, భౌతికమైన కోరికలంతా కూడా. కాబట్టి ఈ కంపు కంటే కూడా ఈ కంపు మేలు, ఈ భౌతికమైన వ్యక్తుల యొక్క ఈ వాసన కంటే కూడా ఈ మరుగుదొడ్ల వాసన మేలు అని చెప్పి అక్కడికి వెళ్ళి జపం చేసేవాడు అనమాట. అక్కడికి వెళ్తే ఎవరు రారు, గౌరకిషోర్ దాస్ బాబు జపం చేశారు అనమాట, చాలా గొప్ప మహాత్ముడు. అదే సమయంలో గౌరకిషోర్ దాస్ బాబాజీ, మన కానీ మాయాపూర్కి వెళ్తే స్వరూప్ గంజ్లో భక్తి వినోద్ ఠాకూర్ ఇల్లుంది, ఆ ఇంటి దగ్గరికి వచ్చి భక్తి వినోద్ ఠాకూర్ భాగవత కథ చెప్తుంటే వినేవాడు, గౌరకథను వినేవాడు, వచ్చి అక్కడికి వచ్చి వినేవాడు అనమాట. రోజు వచ్చి ఆయన కథ చెప్తుంటే, ఇప్పుడు కానీ ఇల్లుంది భక్తి వినోద్ ఠాకూర్ ఇల్లు, ఆ ఇంటి దగ్గరికి వచ్చి బయట కూర్చొని వినేవాడు అనమాట, హంబుల్ గా ఒక మూల కూర్చొని వినేవాడు అనమాట, భక్తి వినోద్ ఠాకూర్ చెప్పే కథను వినేవాడు అనమాట గౌరకిషోర్ దాస్ బాబాజీ. అక్కడ రెగ్యులర్ గా వస్తూ ఉండేవాడు, భక్తి వినోద్ ఠాకూరే చెప్తాడు ఇతని దగ్గర వెళ్ళి దీక్ష తీసుకో అని చెప్పి గౌరకిషోర్ దాస్ బాబాజీ దగ్గర. ఈయన వెళ్తాడనమాట భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ వెళ్ళి పాదాల మీద పడి గౌరకిషోర్ దాస్ బాబాజీ దగ్గరికి వెళ్ళి, నాకు గురుదేవ్ నిన్ను గురువుగా స్వీకరించాను, నాకు దీక్ష ఇమ్మని చెప్తే ఆయన ఒప్పుకోడు అనమాట, నాయన నువ్వు మహాపండితుడివి, నీకు సకల జ్ఞానం వచ్చు, నీ తండ్రి ఆధ్యాత్మికంగా ఆయన ఎంతో ఉన్నతుడు, నువ్వు మీ తండ్రి దగ్గర దీక్ష తీసుకో అని చెప్పి చెప్తాడు అనమాట. బట్ తండ్రి ఏం చెప్పాడు, వెళ్ళి గౌరకిషోర్ దాస్ బాబాజీ ఈయనేం చేస్తాడు చెప్తాడనమాట, మీరు కానీ దీక్ష ఇకపోతే నేను గంగలో దూకి చనిపోతానని చెప్తానమాట. తర్వాత ఆ పట్టుదలకు మెచ్చి ఆయన దీక్షనిస్తాడు. తర్వాత ఏమవుతుంది, కొంతకాలానికి ఆయన వృద్ధాప్యం వస్తుంది గౌరకిషోర్ దాస్ బాబాజీకి. ఆయన చనిపోయేటప్పుడు చెప్తాడనమాట వినయంగా నవదీప్లో, నేను చనిపోతున్నాను, నా శవాన్ని తాడు గొంతుకి తాడు కట్టి లాక్కొని వెళ్ళిపోండి, మీరు ఊరంతా ఊరేగించండి, తర్వాత నన్ను కాల్చేయండి అని చెప్తాడనమాట గౌరకిశోర్ దాస్ మహాపతి. వినయంతో చెప్తాడు. ఆయన చాలా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తులు ఎప్పుడు కానీ అహంకారాన్ని కలిగి ఉండరు. మామూలుగా సామెత ఉంది కదా, నిండుగా ఉండే కుండ ఎప్పుడు తొనకదంట. నీళ్లు నిండుగా ఉందనుకో, ఆ కుండ ఏం చేస్తుందంటే తొనకదనమాట. తొనకదంటే ఏమి, అట్లా ఇట్లా వేవ్స్ రావు. ఖాళీ ఉంటే ఆఫ్, కాల్లో ఉంటే కుండ ఏమవుతుంది, టపా 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 కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. అట్లా ఆధ్యాత్మికంగా బాగా అభివృద్ధి చెందిన వ్యక్తి ఎప్పుడు తొనకదనమాట. పండ్లు చెట్టుకి బాగా ఉందనుకో, ఫుల్గా పండ్లు ఉన్నాయనుకో చెట్టుకి, ఆ చెట్లు ఏ విధంగా ఉంటాయి, వంగిపోయి ఉంటాయి. పండ్లు పూర్తిగా ఉన్నటువంటి చెట్టు ఏమవుతుంది, ఏ పండు లేనటువంటి చెట్టు ఏమవుతుంది, ఇట్లా నిలబడుతుంది అనమాట. అట్లా ఆధ్యాత్మికంగా జ్ఞానం ఉండి ఆధ్యాత్మిక అభివృద్ధి ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు వినయాన్ని కలిగి ఉంటాడు. ఎప్పుడైతే ఎటువంటి పండ్లు లేనటువంటి చెట్టు ఏ విధంగా నిటారుగా ఉంటుందో, ఎటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి లేని వ్యక్తి గర్వాన్ని కలిగి ఉంటాడనమాట. అట్లా ఈ గౌరకిశోర్ దాస్ బాబాజీ ఆధ్యాత్మికంగా చాలా అభివృద్ధి చెందిన వ్యక్తి. అతను చాలా వినయాన్ని కలిగి వినయంతో చెప్పాడు, నేను చనిపోయిన తర్వాత నన్ను గొంతుకి తాడు వేసి లక్కొమ్మనని చెప్పి. అక్కడ బాబాజీలు అంతా కూడా ఏం చేశారంటే, ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు రెడీ అయిపోయినారనమాట గొంతుకి తాడు వేసి లాగేదానికోసం. ఆ విషయం మాయాపూర్లో ఆయన ఉన్నాడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు, ఆయన తెలిసిందనమాట. ఆయన హడావుడిగా వచ్చారనమాట ఇక్కడికి, నవదీప్కి వచ్చారనమాట. వచ్చి వాళ్ళందరూ చెప్పాడు, కొన్ని వందల మంది ఉన్నారు బాబాజీలు అక్కడ నిలబడి అని చెప్పి చెప్పాడనమాట. వాళ్ళు చెప్పారు, ఇతను ఆజ్ఞ ఇది, బాబాజీ కోరుకుంటున్నాడు, ఇతను బాబాజీ ఇతను కాబట్టి మేము కూడా బాబాజీలే కాబట్టి ఆయన కోరుకున్నాడు లాగమని చెప్పి మేము లాగుతున్నామని ఇప్పుడు ఆయన చెప్పాడనమాట. గౌరకిశోర్ దాస్ బాబాజీకి ఇద్దరే శిష్యులు ఉండేది, నేను భక్తి సిద్ధాంత సరస్వతి, తర్వాత వంశీదాస్ బాబాజీ. వంశీదాస్ బాబాజీ కూడా ఎవరి దగ్గర తీసుకునింది, గౌరకిశోర్ దాస్ బాబాజీ దగ్గర. కాబట్టి మేమిద్దరమే ఉండేది శిష్యులు, మీరెవరు శిష్యులు కాదు కాబట్టి మీరెవరు చేయడానికి లేదు అని చెప్పారనమాట. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, నువ్వు బాబాజీ కాదు కదా, నువ్వు బ్రహ్మచారి సన్యాసికి ఉన్నావు, నువ్వు బాబాజీ కాదు కాబట్టి నీకు అర్హత లేదు గౌరకిశోర్ దాస్ బాబాజీని తాకడానికి అని చెప్పి చెప్పాను. ఈ విధంగా ఆర్గ్యుమెంట్ చాలా సేపు జరుగుతుంది అనమాట. చివరికి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తాడు, మీరంతా చెప్తున్నారు బాబాజీలు అని చెప్పి, అయితే మీరు గౌరకిశోర్ దాస్ బాబాజీ యొక్క శరీరాన్ని తాకాలంటే మీరందరూ బాబాజీలు అని చెప్తున్నారు కదా, ఒక సంవత్సరం పాటు మీరు ఎటువంటి సీన్ని తాకకుండా, ఎటువంటి అక్రమ సంబంధాన్ని లేకుండా వ్యక్తుల చేతులు పైకెట్టండి అని చెప్పబడతారనమాట. వాళ్ళు ఎవరు చేయి పైకెత్తారు. సరే ఒక సంవత్సరం వద్దులే, ఆరు నెలల్లో మీరు ఎటువంటి సీత సంబంధం లేని వ్యక్తులు చేయలు పైకెత్తానని చెప్తారు. ఎవరు చేయతారు, ఒక నెల అని అడతారు అనమాట, లేదు ఒక వారం అని చెప్తారు, ఒక రోజు అని చెప్తారు, ఎవరు చేతులేదంట, గెట్ లాస్ట్ అని చెప్తారు అనమాట. నేను వెళ్ళిపోను, మీకు ఎవరికి అర్హత లేదని చెప్పి ఆయన నీతిగా శాస్త్రోక్తంగా తన శిష్యులంతా పిలిపించి హరినామ సంకీర్తనం చేస్తూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామ సంకీర్తనం చేస్తూ ఈ యొక్క ఆయన సమాధి చేస్తాను. ఇప్పుడు కూడా గౌరకిశోర్ దాస్ బాబాజీ సమాధి అక్కడ ఉందన్నమాట. ఇంకోసారి ఈ బాబాజీస్తే బాబాజీస్తో చాలా సార్లు ఎన్కౌంటర్ అయిందనమాట, సోకాల్ బాబాజీస్తో భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్కి. ఒకసారి ఏమవుతుందంటే, జైపూర్ అనేటువంటి ఒక ప్రదేశం ఉంది, అది ఒరిస్సాలోనే, ఒరిస్సాలో జైపూర్ వేరే, ఇక్కడ జైపూర్ వేరే. ఒరిస్సాలో జైపూర్ అనే ప్రదేశం ఉంది, అక్కడ రాజు ఉంటాడనమాట, జైపూర్ రాజు. ఆయన ఒకసారి ఆహ్వానిస్తాడు ఈ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ని. అక్కడికి కూడా చాలా మంది బాబాజీలు వస్తారనమాట. వస్తే ఆయన ప్రవచనంలో ఈ నియమాల గురించి అంతా చెప్తారనమాట, నాలుగు నియమాలు పాటించాలి, తర్వాత ఈ అపరాధాలంతా కూడా తొలగి పద్మ పురాణాల ప్రకారము అంతా చెప్తారనమాట. ఎందుకంటే బాబాజీలు కదా వాళ్ళు, వాళ్ళు ఏం పాటించ. అప్పుడు అక్కడ వాళ్ళంతా కూడా ఆర్గ్యూ చేస్తారనమాట, నామనామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కలహ. వాళ్ళు చూడు ఎట్లా ఉపయోగించుకుంటారు ఫిలాసఫీని. చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు, నామం సర్వశక్తివంతమైంది, నియమిత స్మరణేన కాలహ, నియమాలు కానీ ఏం కానీ లేవు కదా, భలే ఆర్గ్యూ చేయొచ్చు అనమాట, ఫిలాసఫీని ఎట్లన్నా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి చైతన్య మహాప్రభు ఆయన చాలా ఉదారుడు, ఏ నియమము ఏం ఆర్జించడం పర్లేదు, మనం జపం చేయొచ్చు అని చెప్పి ఆర్గ్యూ చేస్తారనమాట. సరే ఈ రాజు కూడా తిరగబడేస్తారనమాట, అవును నియమాలు ఏమి అవసరం లేదనేస్తారు. అప్పుడు భక్తిదాన్ని మహారాజ్ చెప్తారంటే రాజుకు చెప్తారనమాట, రాజుగారు మీరు 2 అవర్స్ నాకు టైం ఇవ్వాలి, నేను ప్రవచనం ఇవ్వాలి అని చెప్పి చెప్తారనమాట. ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు. సరే అందరిని కూర్చోమంటారు అనమాట. కూర్చున్న తర్వాత కీర్తన స్టార్ట్ చేస్తాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఏడు నుంచి తొమ్మిది వరకు టైం ఇచ్చినది, ఒక గంట అవుతుందన్నమాట. అందరూ ఒక్కొక్కరే లేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు బంగి తగ్గదానికి సమయం అనమాట. అది ఆ టైంలోనే తాగల వాళ్ళు, ఆ టైంలో తాకపోతే వాళ్ళు ఉండలేరు, మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట. టూ అవర్స్ కీర్తన చేయాలనుకున్నారు కదా, వన్ అవర్ కీర్తనకే మొత్తం సోకాళ్ళు బాబాజీలు అంతా లేచి వెళ్ళిపోతారనమాట. ఉండలేరు అక్కడ, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు గంజా తాగాలి వాళ్ళు, కాకపోతే ఉండలేరు. పిలుస్తారు, రాజుని పిలుస్తారు అనమాట, చూసావా అని చెప్పి అడతారనమాట. ఒక పది మంది ఉంటారనమాట, కొన్ని వందల మందిలో పది మంది ఉంటారు. ఇది జరిగేది నియమాలు లేకపోతే, వాళ్ళు గంజా తాగేదానికి సమయం ఇది, వెళ్ళిపోయినారు చూడు మొత్తం అని చెప్పి అడతారనమాట. అప్పుడు రాజు అర్థం చేసుకుంటారు నియమాలు ఎంత ఇంపార్టెంట్, ఎంత ముఖ్యమో, అందుకు కన్విన్స్ అయ్యి భక్తి సిద్ధాంత మహారాజు కాలం మీద పడి దీక్ష తీసుకుంటాడు అనమాట. ఆయన హెవీ, భక్తి సిద్ధాంత సత్య మహారాజు చాలా హెవీగా ఉండేవాడు అనమాట ఈ విషయాల్లో. తర్వాత ఇంకొకసారి కలకత్తాలో ఉన్నప్పుడు కొంతమంది ప్రొఫెసర్స్ వస్తారు, పది మంది గ్యాంగ్ అవుతారనమాట ఈ ప్రొఫెసర్స్. ఈయన హెవీ ప్రీచింగ్ చేస్తున్నాడు యూత్కి అంతా కూడా, ఎక్కువగా యూత్ ప్రీచింగ్ స్టార్ట్ చేసింది చైతన్య మహాప్రభు మొదట్లో నవదీప్ లో నిమాయ పండిట్గా ఉన్నప్పుడు ఆయన ఈ గురుకుల్లో ప్రచారం స్టార్ట్ చేశాడు. తర్వాత భక్తి సిద్ధాంత సత్య మహారాజు కూడా యువకులకంతా ఎక్కువ ప్రచారం చేసేవాడు అనమాట. చేస్తుంటే ఈ ప్రొఫెసర్స్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోతారనమాట. ఒక పది మంది గ్రూప్ అయిపోయేసి ఈ బిగ్ బజార్ లో మందిరం ఉంది, గౌడీమఠం ఉంది, బిగ్ బజార్ గౌడీమఠం అని చెప్పి అక్కడికి వస్తారనమాట. వచ్చి భక్తి సిద్ధాంత మహారాజుని అడతారనమాట, మా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, మీరు దానికి ఆన్సర్లు ఇవ్వాలని చెప్పి. మీరు ఒకటి చేయాలి, ఒక గంట నాకు టైం ఇవ్వండి, ప్రవచనం నేను ప్రారంభిస్తున్నాను, మీరు మధ్యలో ఎటువంటి ఇంటరప్షన్స్ చేయకూడదు, మాట్లాడకూడదు, కూర్చోండి, ఒక గంట తర్వాత మీ ప్రశ్నలు ఏముంటే అడగనని చెప్తారనమాట. అందరూ కూర్చుంటారు, పది మంది కూర్చుంటారు భక్తులతో పాటు. ఒకటిన్నర గంట సేపు ప్రవచనం ఇస్తారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు. ప్రవచనం తర్వాత వాళ్ళు ఇంకేం మాట్లాడడానికి వాళ్ళకి ఏం లేదు, ఇంకా అన్ని ప్రశ్నలకి సమాధానాలు వచ్చేసాయనమాట. నమస్కారం పెట్టేసి నేరుగా వెళ్ళిపోయారనమాట. ఫినిష్. వాళ్ళకి అన్నిటికీ సమాధానం వచ్చేసింది. వన్ అండ్ హాఫ్ అవర్ లో పూర్తి తత్వాన్ని, చైతన్య మహాప్రభు తత్వాన్ని, అంత గొప్ప స్కాలర్ ఆయన, సాధారణ వ్యక్తి కాదు భక్తి సిద్ధాంత మహారాజు, ఏది తీసుకున్నా కానీ దాన్ని స్మాష్ చేయగలడనమాట పూర్తిగా ఆయన. ఒకసారి వృందావనంలో ఏమవుతుందంటే, అక్కడ కూడా ఉన్నారనమాట కొంతమంది ఈ సహజీయాస్ అనేసి. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కామెంట్ చేసేదాన్ని ప్రారంభిస్తారు కొన్ని ఈ సిద్ధాంతాలని. అప్పుడు ఆయన ఒక ఆర్టికల్ రాస్తాడు, 100 mistakes సహజీయాల మీద, సహజీయాల మీద 100 mistakes ఒక ఆర్టికల్ రాసి రిలీజ్ చేస్తాడనమాట వాళ్ళ తప్పుల మీద. మనం ఆ విధంగా రాలేం, 100 తప్పులు చూపిస్తారనమాట వాళ్ళకి, చూపించి వాళ్ళని ఫినిష్ చేస్తారనమాట సహజీయాలని, ఇంకా నోరు ఎత్తకుండా చేసేస్తారనమాట. అందుకే ఆయనకి సింహగురువు అని చెప్పి పేరనమాట. ఎవరికైనా ఆయన దగ్గర నిలబడలేరనమాట ఈ శాస్త్ర జ్ఞానం మీద, అంత దృఢమైన శాస్త్రం. ఒక ఆర్టికల్ రచిస్తారనమాట. తర్వాత ఒకసారి ఒక జడ్జి కలకత్తాలోనే భక్తి సిద్ధాంత సత్య మహారాజు దగ్గరికి వచ్చి, అవును మీరు ఎందుకు ఇంత పెద్ద మందిరాలు కడుతున్నారు, ఇది అవసరమా, మీరు వెళ్ళి ఈ ఏమంటారు అంటే పర్వత ప్రాంతాల్లో లేదంటే అడవుల్లో మీ ప్రచారం చేయొచ్చు కదా, సరళంగా ఉండొచ్చు కదా అని చెప్పి ప్రశ్నిస్తారనమాట. భక్తి సిద్ధాంత మహారాజు చెప్తారనమాట, భవిష్యత్తులో మీకు తెలుస్తుంది నా యొక్క మెసేజ్, భారతదేశము ప్రపంచం అంతా కూడా వెళ్తుంది. ఇది ఇక్కడ ప్రచారం చేసేది మందిరాలు నిర్మించడం కానీ, తర్వాత ఈ యొక్క పెద్ద పెద్ద మందిరాలు నిర్మించడంతో కూడా ప్రచారం కోసము, మేము భజనానందులు కాదు గోష్ఠానందులు. గోష్ఠానంద్ అంటే ఏమి, ప్రచారం చేస్తూ ఆనందించేవాడు అనమాట. భజనానంద్ అంటే ఏమి, ఏదో అడవుల్లో కూర్చొని భజన చేసుకుంటూ ఉండేవాడు. అతనికేం అవసరం లేదు, ఒక చిన్న ఒక అడవిలో వెళ్లి ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని అక్కడ కానీ భజన చేసుకుంటూ ఉండిపోవచ్చు అనమాట. ప్రచారం చేసేటప్పుడు అవసరం అనమాట, పెద్ద పెద్ద మందిరాలు అవసరము, తర్వాత ఫెసిలిటీస్ అవసరము అన్న ఆయన నిరూపిస్తాడనమాట. ప్రచారం కోసం ఇది మేము ఇప్పుడు ఇక్కడ ఈ సిటీలో అంతా ఉండేది అని చెప్పి ఆయన మొత్తం మన దేశం మొత్తం 64 గౌడీమఠాలను స్థాపిస్తాడనమాట. దక్షిణ భారతదేశానికి కూడా ఆయన ఎక్కువగా ప్రచారం చేయాలని ఉంది. అయితే ఎక్కువ ఆయన ట్రావెల్ చేయలేకపోయాడు. ఇక్కడికి వచ్చాడు, అక్కడికి మెడ్రాస్ వచ్చాడు. ఆయన ఒకసారి మెడ్రాస్ వెళ్ళేటప్పుడు మెడ్రాస్ మెయిల్ అప్పుడు కూడా ఉంది ట్రైన్, మెడ్రాస్ మెయిల్ ఇప్పుడు ఉంది, అది మెడ్రాస్ మెయిల్ ట్రైన్ ఉందండి. వెళ్తూ ఉంటే బరంపూర్కి వస్తుందన్నమాట ట్రైన్. బరంపూర్కి వచ్చినప్పుడు అక్కడ భక్తులంతా కూడా వస్తారనమాట, వచ్చి ఆయనతో మాట్లాడడానికి వస్తారు, స్టేషన్కి వస్తారనమాట. ఆ బరంపూర్ని చూసి, భక్తులను చూసి భక్తిసిద్ధాంత మహారాజు, ఈ బరంపూర్ చాలా అద్భుతమైన ప్రదేశము, నేను రావాలనుకుంటున్నాను, భవిష్యత్తులో ఇక్కడికి వస్తాను, మిమ్మల్ని అంతా కూడా చూడ ఆనందంగా ఉంది, మీరు చైతన్య మహాప్రభు సిద్ధాంతాన్ని బాగా తీసుకుని సాధన చేయండి అని చెప్పి ఒక 10 నిమిషాలు మాట్లాడతారనమాట. భక్తులు ఒక కవిరాజుని తీసుకుని వచ్చింటారు అక్కడికి, ఒక డాక్టర్ని. కవిరాజ్ అంటే ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట. ఆయన ఒక 10-15 నిమిషాలు ఆ మాటలు వినే, భక్తిసిద్ధాంత మహారాజు యొక్క బోధనలు వినే ఆయన పూర్తిగా చేంజ్ అయిపోతారనమాట. అయిపోయి భక్తిసిద్ధాంత మహారాజు చెప్తారనమాట, నేను ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్ని ఇవ్వాలనుకుంటున్నాను, డొనేషన్కి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తారనమాట. ఆయన దగ్గర శరణాగతి పొంది తర్వాత ఆయన ఒక ప్రింటింగ్ ప్రెస్ని కూడా ఇస్తాడు. కలకత్తాలో దాన్ని ప్రింటింగ్ ప్రెస్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. మొదట ప్రింటింగ్ ప్రెస్ ఈ విధంగానే స్టార్ట్ అయిందనమాట. అంటే మాయాపూర్లో భక్తి వినోద్ ఠాకూర్ ఆయన నిర్మించాడు. తర్వాత కలకత్తాలో కూడా ఒకటి ప్రింటింగ్ ప్రెస్ని పెట్టారు. అది ఈ విధంగా బరంపూర్లో 15 నిమిషాలు భక్తిసిద్ధాంత మహారాజ్ యొక్క బోధన విని ఒక భక్తుడు అది డొనేషన్గా ఇచ్చాడనమాట. తర్వాత ఆయన ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉంటాడు. ఒకసారి ఇక్కడికి కొవ్వూరు కూడా వస్తారనమాట, భక్తిసిద్ధాంత మహారాజు కొవ్వూరుకు వస్తారనమాట. ఫైనల్ గా వచ్చినప్పుడు అక్కడ రామానంద గౌడే మఠము అని చెప్పింది. రామానంద ఆచార్య అక్కడ రామానందరాయతో చైతన్య మహాప్రభు డిస్కస్ చేసిన ప్రదేశం అనమాట. అక్కడ ఎంతమంది చూశారు కొవ్వూరు గౌడమఠము, వెరీ బ్యూటిఫుల్ డిటీస్. అక్కడ ఆయన చైతన్య మహాప్రభు ఫుట్ ప్రింట్స్ ని కూడా అక్కడ ప్రతిష్ఠ చేశారు. స్వయంగా భక్తి సిద్ధాంత మహారాజు ప్రారంభించినటువంటిది అనమాట కేంద్రం అది. అక్కడ ఉంటాడనమాట, అక్కడ పెద్ద ఫెస్టివల్ జరుగుతుంటుంది, గొప్ప ఫెస్టివల్, పెద్ద ఉత్సవం చేస్తుంటాడు అనమాట భక్తి సిద్ధాంత మహారాజు. చేస్తూ ఉంటే భక్తులంతా కూడా గుమ్మగూడి ఉంటారు. అప్పుడు చెప్తాడనమాట, మీరు ఇంకా భవిష్యత్తులో ఇటువంటి ఉత్సవాన్ని చూడలేరు, మీరు నాతో పాటు ఇదే చివరి ఉత్సవము అని చెప్తాడు. అంటే ఇంకా నేను లీలల్లో సమాప్తి చేయాలి ముందుగానే చెప్పేస్తున్నాను అనమాట. ఆయన నేను ఇంకా భవిష్యత్తుల దగ్గరికి వచ్చేది ఉండదు అని చెప్పి ఆ రోజు భక్తులకి ఆయన సూచన ఇస్తాడు. తర్వాత 3 సంవత్సరాలకు ఆయన సరైన వదిలేస్తాడు. మళ్ళీ మాయాపూర్కి వెళ్తాడనమాట. మాయాపూర్కి వెళ్ళినప్పుడు అక్కడ గౌరపూర్ణం ఉత్సవం జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉంటే కొన్నిసార్లు ఆయన హెవీగా చాస్టైజ్ చేసేవాడు కూడా, భక్తుల్ని బాగా కరెక్ట్ చేసేవాడు ఆయన. ఒకసారి ఏమవుతుందంటే ఒక భక్తుడు పైన స్టెప్స్ పైన శుభ్రం చేస్తూ ఉంటాడు, చెత్త దోస్తూ కింద వేస్తాడనమాట. ఇద్దరికి సేవ ఇచ్చింటారు ఆయన, పైన ఈ ఒక భక్తునికి శుభ్రపరచాలి, కింద ఈ ఫ్లోర్ ని ఒక భక్తుడు శుభ్రపరచాలి. కింద భక్తుడేమో శుభ్రం చేసుకుని వెళ్ళిపోతాడు, పైన ఏం చేస్తాడు ఆ భక్తుడు శుభ్రం చేసి అంతా తీసి కింద వేస్తాడనమాట. అప్పుడు పిలుస్తాడనమాట, చూడయ్యా నువ్వేమో నీ సేవ బాగా చేస్తున్నావు, ఇంకో భక్తుని యొక్క సేవను స్పాయిల్ చేస్తున్నావు. ఇది వినేదానికి చిన్నదిగానే ఉంటుంది, అయితే ఇది చాలా నిగూఢార్థం ఉందనమాట. ఇది ఆశ్రమంలో జీవించే వాళ్ళకి మన యొక్క భక్తియుక్త సేవ ఇతర భక్తుల యొక్క సేవకి ఆటంకము కలగకూడదు, అది మెసేజ్ అనమాట. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలు ఇవే. ఎక్కువగా ఏమవుతుందంటే మన భక్తియుక్త సేవ ద్వారా ఇతర యొక్క భక్తియుక్త సేవని మనము ఇతరులని భక్తియుక్త సేవకి దూరం చేస్తూ ఉంటామన్నమాట. మనం మన దగ్గర ఉన్నటువంటి అనర్థాలని ఇంకోవరకు వేసేస్తూ ఉంటాం. ఈ విధంగా ఆయన మందలించారనమాట. ఒకసారి మళ్ళీ గౌరపూర్ణం అప్పుడు కొంతమంది వీళ్ళు ఏం చేస్తారంటే అప్పట్లో ఈ సన్యాసిస్ తర్వాత సీనియర్ బ్రహ్మచారీస్ అంతా కూడా ఈ డొనేషన్స్ కలెక్ట్ చేస్తారనమాట. కలెక్ట్ చేసి డొనేషన్ వచ్చినటువంటి డొనేషన్స్ తో వాళ్ళకు కావాల్సినటువంటి బట్టలు, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి మందులు ఇవన్నీ తీసుకుంటారనమాట. అది తెలిసిపోతుందన్నమాట భక్తిసిద్ధాంత మహారాజ్కి. ఆయన పిలుస్తారనమాట, అందరిని పిలిచి చెప్తారనమాట, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మఠానికి సంబంధించి మందిరానికి సంబంధించి ధనాన్ని మన సొంతానికి ఉపయోగించుకోకూడదు. మీరు ఎటువంటి ధనం వచ్చినా కానీ చాలా తీవ్రంగా మందలిస్తాడు. ఇది గౌడీ మఠంలోనే ముఖ్యంగా ప్రభుపాద వారంతా కూడా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే ఆయన ఇస్కాన్నే ఆయన నడిపాడనమాట. దీంట్లో ఉండేటువంటి నియమాలు అక్కడ నియమాలు వ్యత్యాసం ఏం లేదు. ఇప్పుడు సన్యాసిన తప్పులు చెప్తారనమాట, మీరు కానీ ఇట్లా ఉపయోగిస్తూ ఉన్నట్లయితే గనా చివరికి ఏమవుతుంది, ఈ నైపుణ్యత అనేది ఉండదు. మీరేం చేయాలి, వచ్చిన ధనాన్ని అంతా కూడా మఠం పేరుతో వేయాలి. ఆ ధనాన్ని మొదట విగ్రహాలకు పెట్టాలి, విగ్రహాలకి ఖర్చు పెట్టాలి. తర్వాత మిగిలినటువంటి ధనాన్ని ఏం చేయాలి, ప్రసాద వితరణకి పుస్తక వితరణకి ఉపయోగించాలి. ఎటువంటి పరిస్థితుల్లో కానీ మీ సొంత ప్రయోజనాల కోసం దాన్ని ఉపయోగించుకోకూడదు. మీరు కానీ ఉపయోగించుకున్నట్లయితే కానీ సొంత ప్రయోజనాలకి ఈ భక్తియుక్త సేవ విలువలంతా కూడా పడిపోతాయి. విలువలు పడిపోయింది ఏమవుతుంది, మందిరంలో పూజ చేయడానికి కూడా పూజార్లు ఉండరు. పూజారులు లేనప్పుడు ఏం చేయాలి, నువ్వు జీతం ఇచ్చి పూజారిని పెట్టుకోవాలి. జీతం ఎత్తి పూజారిని పెట్టుకుంటే ఏమవుతుంది, హుండీలో డబ్బులు తీసుకుని పూజారి తన భార్యకి నూనెను కొనుక్కుంటాడు. ఆ విధంగా అయిపోతుంది మందిరం అని చెప్తా. ఇది భక్తి సిద్ధాంత మహారాజ్ చెప్పినటువంటి మాటలు ఇవి. నువ్వు విలువలు లేనప్పుడు ఏమవుతుంది, పూజారులు ఉండరు మందిరంలో. అప్పుడు పూజారులను కూడా నువ్వు జీతాన్ని తెచ్చుకోవాలి. అప్పుడు పూజారి ఏం చేస్తాడు, ఉండేల డబ్బులు తీసుకుని పోయి భార్యకి కోకోనట్ ఆయిల్ తీసుకొచ్చి ఇస్తాడు. అది పరిస్థితి. ఆ విధంగా మఠం అంతా దిగజారిపోతుంది అని చెప్పి వెరీ వెరీ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు అనమాట. ఇది స్వయంగా భక్తి సిద్ధాంత సత్యమారా చెప్పినటువంటి సూచన అనమాట. ఈ విధంగా ఆయన ఎంతో కఠినంగా ఉండేవాడు అనమాట. అదేవిధంగా తపస్సును కూడా ఎంతో కఠిన పెట్టే తపస్సును తీసుకునేవాడు అనమాట. చాలా ఖండితంగా ఉండేవాడు అనమాట ఆయన. నియమ నిబంధనల్లో కానీ ఆహార విషయంలో కానీ, ఆహారం కూడా ఆయన ఈ కుంచవ్రతం చేసేవాడు ఈ చతుర్మాసంలో, తర్వాత ఈ కార్తీక వ్రతం కూడా చేసేవాడు. ఆ టైంలో చాలా కఠినంగా ఉండేవాడు అనమాట. ఎప్పుడు కూడా హరికృష్ణ మంత్రం జపించేవాడు. తర్వాత ఈ ఆహారాన్ని కూడా ఆయన తీసుకునే ఆహారము సూర్యునికి సూర్య రశ్మితో వేడి చేయనటువంటి ఆహారాన్ని తీసుకునేవాడు. ఒక పాత్రలో రైస్ను ఉంచి దాంట్లో నీళ్లను పోసి దాంట్లో కొద్దిగా ఘీ వేసి ఆయన ఎండలో పెట్టేవాడు అనమాట. ఆ సూర్యకాంతికి బాగా వేడయ్యి అది బాగా వండినట్లయితే ఆహారాన్ని తీసుకునేవాడు అనమాట. చాలా లిమిట్ గా తీసుకునేవాడు అనమాట. ఇంకోసారి ఆయన వృందావనకి వెళ్తాడు. వృందావనకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ రాధాకుండ దగ్గర ఉంటాడనమాట. భక్తి సిద్ధాంత మన చాలా ఫేమస్ ఆయన. ఆయన ప్రవచనం ఇస్తున్నా చెప్పి మొత్తం బాబాజీలంతా వచ్చేస్తారనమాట అక్కడికి కథ వినేదానికోసం. వాళ్ళంతా ఊహిస్తుంటారనమాట ఈయన చాలా ఉన్నతమైనటువంటి, చాలా లోతైనటువంటి రాధాకృష్ణుల లీల గురించి చెప్తారని చెప్పి అనుకుంటూ ఉంటారు. కొన్ని వందల మంది కూర్చుంటారనమాట. ఈయన స్టార్ట్ చేస్తానే ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదస్తతే పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే అని చెప్పి ఉపనిషత్తులు స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళకేం అర్థం కాదు, ఇదేంది ఇది, ఏదో రాధాకృష్ణుల యొక్క దివ్యతత్వం చెప్తారంటే ఈయన ఓం పూర్ణ మదః పూర్ణమిదం అంటున్నారే అని చెప్పి వాళ్ళంతా లేచి వెళ్ళిపోతారు. అంటే ఆయన ఏదో సహజీయంగా ఎటువంటి పవిత్రత లేకుండా మొదటి నుంచి చెప్పేవాడు అనమాట. నువ్వు రాధాకృష్ణుల లీల గురించి చెప్పాలంటే నీ హృదయం పవిత్రం కావాలి. నీకు హృదయం పవిత్రం లేకుండా నువ్వు రాధాకృష్ణుల యొక్క లీలనే నువ్వు అర్థం చేసుకోలేవు. కాబట్టి హృదయం పవిత్రం కావాలంటే భగవంతుని యొక్క దివ్యత్వం అర్థం కావాలి. మొదట దివ్యమైనటువంటి వ్యక్తి భగవంతుని చెప్పి అర్థం కావాలి, భగవంతుని యొక్క నామాన్ని జపించాలి, అప్పుడు రాధాకృష్ణుల లీలలు అర్థమవుతాయి. అంతేగాని ఊరికైనా మనం ఎన్నో సందర్భాల్లో దక్షిణ భారతదేశం గురించి కూడా ఆయన చెప్పాడు అనమాట తన శిష్యులకి. దక్షిణ భారతదేశంలో ఎంతో మంచి సాంప్రదాయం ఉంది, మంచి జ్ఞానం ఉంది, ఎక్కువ మాయావాదం కూడా ఉంది అని చెప్పి చెప్పాడనమాట. అదే సందర్భంలో అక్కడ వాళ్ళకందరికీ తెలుసు, విష్ణు గురించి తెలుసు, రాముడు గురించి తెలుసు, తర్వాత నారాయణ గురించి తెలుసు, నరసింహుడి గురించి తెలుసు. అయితే రాధాకృష్ణుల గురించి వాళ్ళకి తెలియదు, మనం వెళ్ళి ప్రచారం చేయాలి అని చెప్పి శిష్యులకి చెప్పాడనమాట. ఆయన వచ్చాడు కూడా, వచ్చి శృంగేరికి వెళ్ళాడు అనమాట. వెళ్తే అక్కడున్నటువంటి వాళ్ళంతా కూడా బిజీగా ఉన్నారనమాట. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూతో వాళ్ళతో ఈ రాజకీయ విషయాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. వాళ్ళకి వాళ్ళతో మాట్లాడడానికి ఆయనకి సమయం దొరకలేదనమాట. అనేసి మైసూర్ కూడా వెళ్ళాడు అనమాట. మైసూర్ రాజుకి 2 సార్లు లెటర్ రాశాడు ఆయన. మొదటిసారి లెటర్ రాశాడు, లాస్ట్ ఒక ముస్లిం మినిస్టర్ ఉంటాడు ఆయన దగ్గర. ఆ లెటర్ చూసి భక్తిచంద్ర మహారాజ్ రిక్వెస్ట్ చేశాడు, నేను రావాలి, నేను ఇక భక్తిని ప్రచారం చేయాలని చెప్పి. ఆ లెటర్ ముస్లిం మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్తే అతను అసూయపరుడు కదా, అది రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట. 2వసారి రాస్తాడు మళ్ళీ ఆయన. 2వసారి రాస్తే కూడా అది మళ్ళీ ముస్లిం మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అప్పుడు అతను ఇవ్వడు. 3వసారి రాసినప్పుడు ఒక హిందూ మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆయన చెప్పి రాజుకి ఇస్తాడు. రాజు చూసి అరే రిపేర్ రాస్తాడు, మీరు 2 సార్లు రాసినట్టు ఉత్తరం నాకు రాలేదు, నా దగ్గరికి రాలేదు, దయవుంచి మీరు రాండి, నేను అన్ని కార్యక్రమాలకు మీకు ఏర్పాటు చేస్తానని చెప్పి ఆయన ఆహ్వానిస్తారనమాట. భక్తి మైసూర్ రాజు కూడా ఆయన్ని ఆహ్వానిస్తాడు. ఆయన వచ్చి ఇక్కడ ఈ హరినామ సంకీర్తనం చేశారనమాట మైసూర్ ప్యాలెస్ లో కూడా భక్తిచంద్ర మహారాజు. కాబట్టి ఈ విధంగా ఆయన మొత్తం జీవితం మొత్తం కూడా భక్తిచంద్ర మహారాజు మొత్తం ఏ విధంగా ఈ చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి, తర్వాత ఈ యొక్క గౌరంగ మహాప్రభు యొక్క ఉద్యమాన్ని ఏ విధంగా ప్రచారం చేయాలి, ఆధ్యాత్మిక విలువల్ని పెంచింది ఆయనే. చైతన్య మహాప్రభు సమయంలో మన కొద్ది సమయంలో వీరభద్ర ప్రభు, తర్వాత జాహ్నవి మాత, శ్రీనివాస ఆచార్య, తర్వాత శ్యామానంద ప్రభు, రసికాంత ప్రభు వాళ్ళంత వరకు బాగానే ఉన్నది. తర్వాత కాలక్రమంలో ఏమైంది, ఈ సిద్ధాంతాన్ని అంతగా అప్రసాంప్రదాయాలు ఏం చేశాయి, నాశనం చేసేసాయి అనమాట. మళ్ళీ భక్తి వినోద్ ఠాకూర్ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఉన్నతమైనటువంటి విలువలతో చైతన్య మహాప్రభు ఆశయాలతో మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, పునరుద్ధరింపజేశారనమాట. మళ్ళీ బయట వచ్చిందనమాట. కాబట్టి మా ఈ చైతన్య భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు యొక్క కృప వల్ల మనం ఇప్పుడు ప్రభుపాద వారి ద్వారా ఆయన కృప మనకి ఎవరి ద్వారా వస్తా ఉంది, నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారిణి, సరస్వతి దేవి యొక్క అనుగ్రహాన్ని ప్రభుపాద వారు ఏం చేస్తున్నారు మనకిస్తున్నారు అనమాట. కాబట్టి వాళ్ళ ఆచార్యుల యొక్క డిజైర్ మనకేంటంటే క్వాలిఫికేషన్, ఒకసారి ప్రభుపాద వారిని తన శిష్యులంతా అడుగుతారనమాట, ప్రభుపాద్ ఎంతో పుణ్యకర్మలు చేస్తే సుకృతి చేస్తే కూడా భక్తి యొక్క సేవకు వచ్చేది కాబట్టి మేమంతా కూడా సుకృతి చేశామా అని చెప్పి అడుగుతారనమాట. ప్రభుపాద చెప్తాడు, లేదు మీరేం సుకృతి చేయలేదు, మీకు నేను సుకృతి ఇచ్చాను అని చెప్తాడు. అట్లా మనకి ఎటువంటి ఈ యొక్క సుకృతి కానీ పుణ్యకర్మలు లేవు భక్తి యొక్క సేవ చేయడానికి. ఈ గొప్ప ఆచార్యుల యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క కోరిక మనల్ని చేస్తుంది భక్తి యొక్క సేవలో నియుక్తం చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఒక సందర్భంలో ప్రభుపాద వారిని ఆయన కలవడం జరుగుతుంది కలకత్తాలో. మొదటిసారి ప్రభుపాద వారు కలిసినప్పుడు ఆయన ఎవరిని సాధువులు నమ్మేవారు కాదు ప్రభుపాద వారు, ఎందుకంటే ఈ యొక్క ప్రభుపాద వారి ఇంటికి చాలా మంది వాళ్ళ తండ్రి గారు పిలిచేవారు సాధువులంతా కూడా ఈ ప్రసాదం ఇవ్వడం కోసం. చాలా మంది ఈ సాధు వేసినటువంటి మోసగాళ్ళని చూసేవాడు ప్రభుపాద వారు, వాళ్ళు నమ్మేవాళ్ళు కాదనమాట. అందరూ అట్లా చెప్పి అనుకుంటుంటారు. స్నేహితుడు పిలిచినప్పుడు ఆయన వెళ్తాడనమాట. మొదటిసారి భక్తి సిద్ధార్థ మహారాజ్ చూసినప్పుడే ఆయనకు అర్థమవుతుంది, ఆయన నుంచి విన్నప్పుడే ఈయన ఖచ్చితమైనటువంటి సాధువు అని చెప్పి. తర్వాత కొంతకాలానికి అలహాబాద్ లో దీక్ష తీసుకుంటారు ప్రభుపాద వారు. అక్కడ రూపానుగా గౌడమఠం అని చెప్పింది, రూప సనాతన గౌడమఠం అలహాబాద్ లో ఉంది. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అక్కడ గౌడమఠాన్ని స్థాపించాడు. ఇక్కడ రామానంద గౌడమఠం కొవ్వూరులో, ఎందుకంటే అక్కడ రామానందరాయతో చైతన్య మహాప్రభు చర్చ జరిపాడు, అక్కడ రూపగోస్వామితో చర్చ జరిపాడు కాబట్టి రూప సనాతన గౌడమఠం అని చెప్పి అలహాబాద్ లో భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ గౌడమఠాన్ని స్థాపించాడు అనమాట. అక్కడ అలహాబాద్కి వెళ్ళినప్పుడు ప్రభుపాద వారు అలహాబాద్ లో ఆయన దీక్ష తీసుకుంటారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ దగ్గర. ఈ విధంగా దీక్ష స్వీకరించబడి ఆయన దగ్గర నుంచి ప్రేరణ పొంది ప్రభుపాద వారు మొత్తం. ఒకసారి బాంబేలో కూడా ఏమవుతుందంటే ప్రభుపాద అలహాబాద్ నుంచి మళ్ళీ బాంబేకి వెళ్తాడు. బాంబేకి వెళ్ళినప్పుడు అక్కడ బాంబేలో మొత్తం గౌడమఠాన్ని స్థాపించడానికి స్థలం గాని ఆర్థిక సహాయం గాని మొత్తం అంతా కూడా ప్రభుపాద వారు చేస్తాడనమాట. అక్కడ సన్యాసి డిసేబుల్స్ అంతా కూడా భక్తి సిద్ధాంత మహారాజు సన్యాసిస్తులంతా కూడా ఏం చేస్తారంటే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుతో చెప్తారనమాట, ఇతను అభయ్ చరణు మొత్తం అంతా ఇతనే దీనికి కారణం, బాంబేలో గౌడమఠాన్ని స్థాపించడానికి ఇతన్ని ప్రెసిడెంట్ చేద్దాము అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు చెప్తాడు, ఆయన చేయాల్సిన చేస్తాడు, ఆయన చేయాల్సిన ఆయన చేస్తాడు, ఆయన ఏం మీరు కలిసి చెందించద్దండి, ఆయన వదిలేనని చెప్పి చెప్తారన్నమాట. అంటే భక్తి సిద్ధాంత మహారాజు తెలుసు ప్రభుపాద వారి భవిష్యత్తులో ఏం చేస్తాడు అని చెప్పి, ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు, అభయ్ని అట్లే వదిలేయండి అని చెప్పి చెప్తారన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈవెన్ గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా ప్రభుపాద వారు తన గురువుకి గౌడమఠాలను స్థాపించడంలో కూడా ఎంతో ఆయన ఇక సేవ చేశాడనమాట. అదేవిధంగా ఆయన కోరిక మేరకే ఆయన మొదటి సమయంలో కలిసినప్పుడే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని భక్తి సిద్ధాంత మహారాజు ప్రభుపాదకి చెప్తాడు, నువ్వు ఆంగ్లంలో బాగా మాట్లాడుతున్నావు, ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లం మాట్లాడే వాళ్ళకి వెళ్ళి నువ్వు ప్రచారం చేయండి చెప్తారన్నమాట. తర్వాత రాజాకుంట దగ్గర ఒకసారి కలిసినప్పుడు అప్పుడు చెప్తానమాట, చాలా కాన్ఫిడెన్షియల్ గా మాట్లాడతారనమాట భక్తి సిద్ధాంత మహారాజ్ ప్రభుపాదతో, నీకు ఎప్పుడైతే ధనం దొరుకుతుందో అప్పుడు పుస్తకాలు ముద్రణ చేసి విచారణ చేయని చెప్పి చెప్తారనమాట. ఈ విధంగా ఆయన చాలా పవిత్రమైనటువంటి ఆత్మ. ఒకసారి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తాడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్, వెళ్లి దర్శనం చేసుకుంటాడు జగన్నాథ్ దర్శనం. అక్కడ చైతన్య మహాప్రభు ఫుట్ప్రింట్స్ ఉన్నాయి, వేలు గుర్తులు కాలు గుర్తులు ఉన్నాయి, ఎంతమంది చూశారు అవి జగన్నాథ్ దగ్గర. అవి చూసి ఆయన చెప్తారనమాట, చైతన్య మహాప్రభు ఆయన యొక్క హృదయము ఎంత మృదువైంది, ఆయన ఎంత మృదువైందంటే రాయిని కూడా ఏం చేస్తుంది, ఆ మృదువైనటువంటి ఆ హృదయము రాయిని కూడా ఏం చేస్తా ఉంది, మృదువుగా చేస్తా ఉంది. చైతన్య మహాప్రభు హృదయము ఎంతో సున్నితమైంది మృదువైంది కాబట్టి రాయి కూడా ఏమవుతా ఉంది, ఆయన స్పర్శించడం వల్ల మృదువుగా అయిపోతా ఉంది అని చెప్పి ఆయన చైతన్య మహాప్రభుని గ్లోరిఫై చేస్తాడనమాట. ఎప్పుడు కూడా ఆయన మహాప్రభుని కీర్తిస్తూనే ఉన్నాడు ఆయన తత్వాన్ని ఆయన యొక్క ప్రచారాన్ని. ఈ విధంగా ఎంతో వాళ్ళ యొక్క తపస్సు, వాళ్ళ యొక్క కోరిక, వాళ్ళ యొక్క సంకల్పం. ఇప్పుడు మనము ఎక్కడ పోయినా కానీ మనం పుస్తకాలు చాలా బాగా విత్ర చేయగలుగుతున్నాం, ఎక్కడ పోయినా కానీ మన ఉద్యమం బాగా శక్తివంతంగా విజయవంతమవుతా ఉంది, ఎక్కడ వెళ్ళినా గానీ మందిరాలు వెలుస్తున్నాయి, ఎక్కడికెళ్ళినా గానీ కొన్ని వందల మంది భక్తులు అయిపోతున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో మనం అనుకోకూడదు మనం చేస్తున్నామని చెప్పి. వాళ్ళ యొక్క కోరిక, వాళ్ళ యొక్క ప్రార్థన, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్, గౌరకిషోర్ దాస్ బాబాజీ, శ్రీలా ప్రభుపాద్ వాళ్ళు కోరుకున్నారు కాబట్టి మనం ఇక్కడ ఇంత పెద్ద మందిరాన్ని నిర్మించినామంటే, ఇన్ని లక్షల పుస్తకాలు వితరణ చేశామంటే, ఇన్ని వేల మంది భక్తులు చేశామంటే, ఇంత ఇన్నిసార్లు హరినామ సంకీర్తనం చేశాము, ఇంత ప్రసాద వితరణ చేశామంటే, అది ఎవరి యొక్క కృప, ఎవరి యొక్క కోరిక? ఆచార్యుల యొక్క కోరిక. దాన్ని కృష్ణుడు నెరవేరుస్తున్నాడు. ఎక్కువగా భక్తి సిద్ధాంత మహారాజు విలేజ్లకు వెళ్ళినప్పుడు ఎక్కువగా ఆయన చేసేవాడు, హరినామ సంకీర్తనం చేసేవాడు, ప్రసాద వితరణ చేసేవాడు, మాస్గా ప్రధాన వితరణ చేసేవాడు. దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళు అనమాట, ప్రసాదం ఎట్లుంది, నువ్వు ఆనందిస్తున్నావా, టేస్ట్ ఎట్లుంది, రుచి ఎట్లుంది అని చెప్పి అడిగేవాడు అనమాట. పర్సనల్గా వెళ్ళి అడిగేవాడు అనమాట. ప్రసాద విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండేవారు భక్తిదానంద మహారాజు. వెళ్ళి విలేజ్లకు వెళ్ళి పెద్ద పెద్ద పండాల ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు అనమాట. ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు, అక్కడ హరినామ సంకీర్తన, ప్రసాద వితరణ, మాట్లాడేదంతా కూడా ఇంటలెక్చువల్ పీపుల్ దగ్గర అనమాట. ఈ మాయావాసుల దగ్గర బాగా మంచి ఈ యొక్క ప్రొఫెసర్స్ అటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి, ఎందుకంటే ఉద్యమాన్ని క్వాలిటీ తీసుకొచ్చేదానికోసం అనమాట. ఎందుకు ఎడ్యుకేటర్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారంటే, ఏకాగ్రత చేశారంటే, అప్పుడు అనుకుంటున్నారు బెగ్గర్స్ అనేసి, ఇప్పుడు అట్లా అనుకోరు అనమాట. ఇప్పుడు అట్లా ఎవరుగానే అనుకోరు, అది అందరికీ సంబంధించింది అనమాట. ఇప్పుడు ఆధ్యాత్మిక విషయంలో ఎవరు బిచ్చగాడు కాదు, ఎవరు ఉన్నతుడు కాదు. ఆధ్యాత్మికత లేకపోతే అతను మంచి కోటీశ్వరు అయినా కానీ బిచ్చగాడే అతను, అంతే కదా. బర్నర్డ్ షా సమ్ ఇంగ్లీష్ సెయింట్ చెప్తారనమాట, వితౌట్ కంటైన్మెంట్ అంటే సంతృప్తి లేకుండా కింగ్ ఈజ్ ఎ బెగ్గర్. రాజు కూడా అడుగుతునేవాడు, బాగా సంతృప్తి ఉంటే బెగ్గర్ కూడా కింగే. బాగా సంతృప్తి కావాలంటే భక్తియుక్త సేవలోనే సంతృప్తి వచ్చేది, ఇంకా వేరే విషయాల్లో రాదనమాట. భక్తియుక్త సేవ లేకపోతే ఎంత పెద్ద ధనవంతుడు అయినా కానీ ఇంకా ఆశ ఉంటుంది, డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, ధనం కావాలి, కాబట్టి బెగ్గరే అతను. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విషయాన్ని బోధించడం కోసం ధనవంతుడా భేదవాడా అనేది లేదనమాట, అందరూ భేదవాళ్లే ఆధ్యాత్మిక విషయంలో. కాబట్టి ఈ విధంగా భక్తి సిద్ధాంత మహారాజ్ అందరికీ ఆయన యొక్క ఈ ప్రచారాన్ని చేశాడు. ఈవెన్ ఆంగ్లేయులు కూడా, ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళు కూడా దీక్ష తీసుకున్నారనమాట భక్తి వినోద్ ఠాకూర్ దగ్గర, వాళ్ళ శిష్యులుగా మారినారనమాట. బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళు ఈ యొక్క ఆధ్యాత్మికతనే తీసుకున్నారనమాట. కాబట్టి మనకు చాలా మనం రుణపడి ఉన్నాం ఆచార్యులకి. అదే సమయంలో మన బాధ్యత ఏమంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్థాయిని మనం దిగజార్చకూడదు. అది తత్వ విషయంలో కావచ్చు, మన యొక్క ప్రచార విషయంలో కావచ్చు, మన యొక్క ప్రవర్తన విషయంలో కావచ్చు, అది ఎప్పటికైనా దిగజార్చకుండా ఇంకా దాన్ని మనం ప్రమోట్ చేయడానికి, ప్రచారం చేయడం కోసం మనము ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. మంజరీస్ అంటే వాళ్ళు ఈ యొక్క గోపికలకి సహచరులు అని చెప్పి చెప్తారు ఆచార్యులు. తర్వాత ఈ భక్తి సిద్ధాంత మహారాజ్ గురించి, భక్తి వినోద్ ఠాకూర్ గురించి ప్రభుపాద ఎన్నో సందర్భాలు చెప్పారు. తర్వాత ప్రభుపాద యొక్క గాడ్ బ్రదర్స్ ఎంతోమంది రాసినారు, అదేవిధంగా మన ఆచార్యులు కూడా ఎంతోమంది చెప్పారు. కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి వింటే సరిపోతుంది అనమాట, మన ఆచార్యుల దగ్గర నుంచి. ఇంకేమన్నా ప్రశ్న ఉందా? జయ శ్రీ శ్రీ రాధా గోవింద్ భగవానికి, జయ శ్రీ శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఆవిర్భావ మహోత్సవకి, శిలా ప్రభుపాదికి, శిలా గురుదేవికి నిత గౌర్ ప్రేమానంది.